ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, SMS పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
పరిశుద్ధుల పాదాలు పారాడిన నీ నేలకు ప్రవర్తల రక్తంతో దాహం తీరిందా. పరిశుద్ధుల పాదాలు పారాడిన నీ నేలకు ప్రవర్తల రక్తంతో దాహం తీరిందా. ఆనాడు నీ దుస్థితి కన్నా ఒకనాటి పరిశుద్ధ పట్టణమా, ఈనాటి నీకు వివరింపగలమా. యెరూషలేమా ఒకనాటి పరిశుద్ధ పట్టణమా, ఈనాటి నీకు వివరింపగలమా. అత్యద్భుతాలు తూరు సీదోనులలో చేసిన చాలు, నీలో జరిగించిన అత్యద్భుతాలు తూరు సీదోనులలో చేసిన చాలు. వారు గోనెలు కట్టుకొని కూడిద పోసుకొని ఏనాడో మారు మనసు పొంది ఉండేవారు. ఒకనాటి పరిశుద్ధ పట్టణమా, ఈనాటి నీకు స్తుతి వివరింపగలమా. యెరూషలేమా ఓ యెరూషలేమా ఒకనాటి పరిశుద్ధ పట్టణమా ఈనాటి నీరు
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో జీవన్ జ్యోతి పోస్ట్ బాక్స్ 1446 పూనా 411037 మొబైల్ నంబర్ 9398344406 మహారాష్ట్ర ఇండియా ఈమెయిల్ chardchohn@gmail.com సిడిఈ నంబర్ 00080004017
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగుగాల ఆకాంక్ష అనే గ్రంథంలో 65వ అంశాన్ని మనం ధ్యానించి ఉన్నాము. మళ్ళీ శుద్ధి చేసిన ఆలయం, ద టెంపుల్ క్లెన్స్డ్ అగైన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినవందు ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని మేము చదువుకున్నప్పుడు మీరు చేసిన గొప్ప విశేషణ తండ్రి మేము అర్థం చేసుకుని మా యొక్క జీవిత గమనంలో ఇది మేము జ్ఞాపకం చేసుకొని జీవించలాగన మీరు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామన మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. తన పరిచర్య ఆరంభంలో ఆయన్ని క్రయ విక్రయాలతో అపవిత్రపరుచుతున్న వారిని యేసు తరిమివేశాడు. కఠినమైన దైవం లాంటి ఆయన వర్తన జితులు మారి వ్యాపారాలు గుండెల్లో కంపనం పుట్టించింది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే తన దేవాలయానికి వెళ్ళి చూసి ప్రార్థన చేసుకునే సమయాన్ని గడపాలని వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయం లేకపోతే అక్కడ ఆలయం అంతా కూడా వ్యాపార స్థలంగా మారిపోవటం యేసు చూశాడు. సో తన పరిచర్య ఆరంభంలోనే దేవుని యొక్క దేవాలయాలు మారిపోయి చేశాయి. ఇక్కడేమని ఆయన చెప్తున్నాడంటే, కఠినమైన దైవం లాంటి ఆయన వర్తన జిత్తులు మారి వారు వ్యాపారం వారు ప్రారంభించారు. తన సేవ చరమదశలో ఆయన మళ్ళీ దేవాలయానికి వచ్చి క్రితంలోనేలాగా అది ఇంకా అపవిత్రతకు గురి అవుతూనే ఉన్నట్లు గమనించాడు. పరిస్థితుల క్రితం కంటే మరింత దిగజారిపోయాయి. ఆలయ ఆవరణం ఒక పెద్ద పశువుల శాలలా ఉండిపోయింది. జంతువులు, అరువులు, నాణ్యలు మత్తుతో వ్యాపారాలు ఏదో మరి విధంగా వారు ప్రయాణం కొనసాగించారు. పరిశుద్ధ హోదాల్లో ఉన్న వారి స్వరాలు అందులో వినిపించుతున్నాయి. ఆలయ ఉన్నత అధికారులు క్రయ విక్రయాలు ద్రవ్య మారకం చేస్తున్నారు. వారు లాభాపేక్ష అదుపులో ఎంతగా ఉన్నారంటే దేవుని దృష్టికి వారు దొంగల కన్నా మరి అధ్వానంగా ఉండిపోయారు. తాము నిర్వహించాల్సిన కార్యం గంభీరతను యాజకులు, నాయకులు గ్రహించలేదు. ప్రతి పస్కా పండుగలోనూ, పర్ణశాలల పండుగలోనూ వేలాది జంతువుల్ని వధించేవారు. యాజకులు వాటి రక్తాన్ని పట్టి బలిపీఠం మీద పోసేవారు. రక్తం అర్పించడం యూదులకి బాగా తెలుసు, కానీ పాపం వలనే జంతువులు రక్తం చిందించడం అవసరమైందన్న విషయాన్ని దాదాపు మర్చిపోయారు. అది దేవుని ప్రియ కుమారుడి రక్తానికి మరి ముంగుర్తుగా అని, అది మానవాళి జీవించే నిమిత్తం చిందించవలసిన అని ఉందని వారు గమనించారు. అర్పణలు, బలుల తర్వాత మనుషులు తమ దృష్టి సిలువ పొందునున్న విమోచకుని మీద నిలపాల్సి ఉందని వారు గుర్తించలేదు. బలికి ఏర్పాటైన అమాయక జంతువుల్ని ఏసి చూశాడు. యూదుల గొప్ప సమావేశాల్ని రక్తపాతం, క్రూరత్వంలో నిండిన సన్నివేశాలుగా ఎలా మార్చారో చూశాడు. పాపు నిమిత్తం సామాన్య పశ్చాత్తం స్థానంలో హృదయాల్నే సేవను దేవుడు గౌరవిస్తాడన్నట్లు జంతు బలుల్ని పెంచారు. యాజకుల అధికారులు స్వార్థం వల్ల, దురాశ వల్ల తమ హృదయాల్ని కఠినపరుచుకుని ఉన్నారు. దేవుని గొర్రెపిల్లలను సూచించే చిహ్నాలనే సొమ్ము చేసుకున్న సాధనాలుగా మార్చారు. బలి అర్పణ సేవ ప్రజల దృష్టిలో ఈ రకంగా తన పవిత్రతను చాలా మట్టుకి కోల్పోయింది. క్రీస్తుకి కోపం వచ్చింది. లోక పాపాన్ని ప్రాయశ్చిత్తంగా త్వరలో తాను చిందించిన రక్తాన్ని యాజకులు పెద్దలు తాము రోజురోజుకి అధికంగా చిందిస్తున్న జంతువుల రక్తం కన్నా ఎక్కువ అభినందించారని ఆయన ఎరిగారు. ఈ ఆచారాల్ని ఖండిస్తూ క్రీస్తు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. సమీర ప్రవక్తలు అన్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక్కడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన సంతోషించినా? ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయు, పుటేలు క్రొవ్వును అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్పాడు. ప్రివెంట్ వాళ్ళారు, ఇక్కడ సమీర ప్రవక్త కూడా ఈ బలర్పణ గురించి చాలా స్పష్టంగా మాట్లాడుచున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మరి బలి పశువుగా ఒక గొర్రెపిల్లగా ఆయన రక్తాన్ని చిందించేవాడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడ దేవాలయంలో జరుగుతున్న ఈ ఘోరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా అమాయకమైనటువంటి జంతువులను బలి పశువులుగా చేసి అక్కడ వ్యాపారాలు అక్కడున్న ప్రార్థన స్థలంలో వారు చేస్తున్నారు. చూశారు ప్రభు ప్రీమెంట్ వాళ్ళ ఎంత విచారమైనటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు కాలం కూడా మరి ఆ విధంగా జరిగిందో, ఈ మానవులు ఎలా విధంగా ఉన్నారో మనం చూడవచ్చు. ఇక్కడ ప్రవచనానికి దర్శనంలో యూదులు భ్రష్టత్వం చూసి వారిని సదొమ గుమారాలు అధికారులుగా సంబోధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమి చెప్పబడిందంటే, సదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి, గోమోరు జనలారా, మన దేవుని ఉపదేశమును చెవియొగ్గుడి, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలును నాకేలా, దహన బలులుగా పొటేలను బాగుగా వేసిన దూడల క్రొవ్వును నాకు వికాసమయ్యని, కూడల రక్తమైందను, గొర్రెపిల్ల రక్తమైందనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడలేనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మను వాడెవడు, మిమ్మను కడగకొనుడి, శుద్ధి చేసుకొనిడి, మీ దృష్టిక్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయట మానుడి, మేలు చేయట నేర్చుకొనిడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడిన వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధురాలి పక్షం వాదించుడని ఇక్కడిద్దరు ప్రాముఖ్యమైన ప్రవక్తలు వారికి గ్రంథాలు రాస్తున్నారు. నేను చదివిన మాటలు ఎక్కడే తెలుసు ప్రియమైన వాళ్ళరా, మొదటి సమ్యేలు రాసిన గ్రంథం 15:22 ఈ వాక్యం రాయబడింది. మరియు ప్రవక్తని యెషయా 10:17 యేసుక్రీస్తు ప్రభువారు దహన బలిగా ఈ లోకంలోనికి ఆయన రానే ఉన్నాడు, బలి పశువుగా ఆయన రానే ఉన్నాడు. ఆయన లోకానికి రక్షకుడిగా వచ్చి ప్రతి పాపం నుంచి మనలను విడుదలగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు శక్తి పొందుతారని దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్పబడింది. సో ఇక్కడ దేవుని యొక్క ఆలయం ఏ విధంగా ఉన్నదో మన యొక్క గమనంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ప్రవచనాలను ఇచ్చిన ప్రభు ఇప్పుడు చివరిసారిగా ఆ హెచ్చరిక పునరుద్ధరించి ఉన్నారు. ప్రవచనం నెరవేర్చున అనుసరించి ప్రజలు యేసుని ఇశ్రాయేలుగా రాజుగా ప్రకటించారు. ఆయన వారి నివాళులను అందుకొని రాజు హోదాను స్వీకరించాడు. ఈ హోదాలో ఆయన కార్యాచరణకు పూనుకోవాలని ఆయన తలంచినారు. భ్రష్టు పట్టిన యాచకత్వాన్ని మరి సంస్కరించడానికి తన కృషి ఫలించాడని ఆయనకు విదితమైంది. అయినా ఆయన ఆ కార్యం నెరవేరాలి. ఆయన పరిచర్య దైవ సంబంధమైనది, విశ్వసించిన ప్రజలు తెలుసుకునేందుకు అది నిర్దేశించాలైన విషయంగా అవ్వాలని అక్కడ కోరి ఉన్నారు. గుచ్చకపోయే యేసు చూపు మళ్ళీ అపవిత్రత వ్యాపారం సాగుతున్న దేవాలయ ఆవరణంపైకి వెళ్ళింది. అందరి కళ్ళు ఆయన మీద ఉన్నాయి. యాజకుడు, అధికారి, పరిసయుడు, అన్యుడు, పరలోకరాజు, మరి ఇవన్నీ కూడా తమ ముందు నిలబడి ఉన్న ఆయన దృగ్గాంధితో భయంతో చూశారు. మానవ రూపం నుంచి దైవత్వం ప్రకాశించింది. ఆయన మనపెన్నడు ప్రదర్శించని ఔన్నత్యను, మహిమ ఆయన మీద ఆవరించింది. ఆయనకు అతి సమీపంగా ఉన్నవారు జనాన్ని నెట్టుకుంటూ వెనక్కి వెళ్ళి వెళ్ళిపోయారు. కొంతమంది శిష్యులు, మినహా రక్షకుడు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అంత నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం భరించడం కష్టమనిపించింది. క్రీస్తు గొప్ప శక్తితో మాట్లాడాడు. ఆ శక్తి ప్రజల్ని గాలి వానల కుదిపేసింది. నా మందిరము ప్రార్థన మందిరమని పిలువబడిన ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు ఈ మాటలు. ఆ దేవాలయం యొక్క రూపకల్పన చూసి, వ్యాపారం చూసి, క్వారంటైన్ పరిస్థితులు చూసి ఏమని చెప్పినాడు తెలుసా ప్రైవేటు వాళ్ళరా? నా మందిరము ప్రార్థన మందిరం అని పిలువబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిదిరి. ఆయన స్వరం ఆలయంలో నుంచి బూరధ్వనిలా వినిపించింది. ఆయన ముఖంలోని అగ్రహం దహించి అగ్నిలా కనిపించింది. వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోవుడి అని అధికారంతో ఆజ్ఞాపించారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు దేవుని యొక్క దేవాలయానికి వెళ్ళటానికి మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని మన యొక్క పనులు ప్రారంభించుకుందామనే వారు ఎవరు కూడలేరు. క్రొత్త వారంలో కేవలం వారు మటుకే వారు చేస్తున్నారు. దేవాలయ యొక్క ప్రత్యేకతను వారు మర్చిపోయారు. దేవుని యొక్క ప్రత్యేకతను వారు మర్చిపోయారు. దేవుడు అసలు నిజంగా ఈ లోకంలో మన కొరకు ఉన్నాడా లేదనే ప్రస్తావన కూడా ఆయనకి రాకుండా అయిపోయింది. ప్రిమెంట్ వాళ్ళ ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే మరి ఈ విధంగా దొంగల గుహ చేసి నాకు విచారాన్ని కలిగించినారో వారి పట్ల దేవుని యొక్క ఉగ్రత రానై ఉన్నది. ఇక్కడ చెప్పినాడు, నా మందిరము ప్రార్థన మందిరం అని పిలువబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిరి. ఆయన స్వరం ఆయన నుంచి బురధ్వనిలా వినిపించింది. ఆయన ముఖంలోని అగ్రహం దహించే అగ్ని వలె కనిపించినట్లు మనం చూస్తున్నాం. ప్రేమిటి వల్ల యేసుక్రీస్తు ప్రభుని హింసించి బాధ పెట్టి వారికి పొందన్నారు తప్ప ఆయన అంగీకరించి ఆయన నమ్ముకుంటే మనకన్నీ కలిగితేనే వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మూడేళ్ల కిందట యేసు ఆలయ అధికారులను సిగ్గుతో పారిపోవాల్సి వచ్చింది. ఒంటరి వాడైన ఒక మనిషికి తమ విధేయుల ద్వాని ప్రకాశించుకుని ఉన్నారు. తమ అపప్రతిష్టకరమైన లొంగుబాటు పునరుద్ధావతారం కావడం అసాధ్యమని వారు భావించారు. అయినా వారు ఇప్పుడు కృతానుసారం కన్నా ఎక్కువ భయపడి అప్పటికన్నా మరింత వేగంగా ఆయన ఆజ్ఞను శిరసా వహించారు. ఆయన అధికారాన్ని ప్రశ్నించడానికి ఎవరూ సహించుకోలేరు. యాజకులు, వ్యాపారులు, పశువులు తోలుకుంటూ ఆయన సమ్ముఖం నుంచి తన పలనం మరి చిత్తగించారు. దేవాలయం నుంచి వెళ్ళిపోతూ వారి రక్షకుని వద్దకు వ్యాధిగ్రస్తుల్ని తీసుకుని వస్తున్న పెద్ద ప్రజా సమూహం మార్గంలో కలిసింది. పారిపోతున్న నిరించిన సమాచారాన్ని బట్టి అందులో కొందరు వెనక్కి వెళ్ళిపోయారు. అంత శక్తిగల ఆయన కలవడానికి వారు భయపడ్డారు. ఆయన చూపే యాజకుల్ని, అధికారుల్ని ఆయన సమూహం నుంచి తరిమి వేసిదని తెలుసుకుని ఉన్నారు. కానీ ఆ సమూహంలో ఎక్కువ మంది ఆయన వద్దకు వెళ్ళాలన్న ఆశతో హడావిడిగా వెళ్ళిపోతున్న జనాన్ని తప్పించుకుంటూ ముందుకు వెళ్ళారు. ఆయనే వారి యొక్క ఆశ. ప్రజలు దేవాలయం నుంచి మరి పారిపోయినప్పుడు చాలామంది అక్కడే ఉండిపోయారు. కొత్తగా వచ్చిన వారు వీరిలో కలిసిపోయారు. దేవాలయ ఆవరణం మళ్ళీ వ్యాధిగ్రస్తులతోనూ, మరణిస్తున్న వారితోనూ నిండిపోయింది. ప్రేమంటి వాళ్ళ యేసు మరోసారి వారికి పరిచయం చేశాడు. కొంతసేపు ఆయన తర్వాత యాజకుల అధికారులు తిరిగి దేవాలయానికి వారు వచ్చినారు. వారు భయం పోయాక యేసు తర్వాత ఏం చేస్తాడన్న సమస్య వారిని ఆందోళన పరిచింది. ఆయన దావీదు సింహాసనాన్ని అధిష్టానాన్ని భావించారు. మరి చనిపోయిన వారు లేకపోతే చెడు చప్పుడు లేకుండా ఆలయంలోనికి వచ్చి పురుషులు స్త్రీలు పిల్లలు దేవునికి స్తుతులు చెల్లించడం విన్నారు. ఆలయంలో ప్రవేశించిన వెంటనే ఒక అద్భుతమైన దృశ్యం ముందు మరి కలిగింది. ఇక్కడ ఏముంది చెప్పడిందంటే రోగులు బాగుపడడం చూశారు, గుడ్డివారు చూపు అందడం చూశారు, చెవిటివారు వినికిడి వినడం చూశారు, కుంటివారు ఆనందంతో గంతులు వేయడం చూశారు. సో ఆనందించిన చిన్నపిల్లలు ముందున్నారు. యేసు వారిని వ్యాధుల్ని స్వస్థపరిచాడు. వారిని తన కౌగిటికిలోకి తీసుకొని కృతజ్ఞతగా ప్రేమానురాగాలతో నిండిన వారి ముద్దులు స్వీకరించాడు. ఆయన ప్రజలకి బోధిస్తున్న చిన్న పిల్లలు కొందరు ఆయన రొమ్ముపై నిద్రపోయారు. ఇప్పుడు పిల్లల ఉత్సాహ స్వరాలతో ఆయన స్తుతించారు. ముందుంటి రాజు ప్రజలు చేసిన హోసన నినాదాన్ని మళ్ళీ చేస్తూ రక్షకునికి ముందు ఈ మాటలతో మరి గొంజి కొమ్ములు ఊపారు. యేసు పేరట వచ్చివాడు ఆశీర్వాదము పొందునుగాక అని దేవుని యొక్క నీతివంతులు ప్రకటన చేస్తున్నారు. ప్రియమైంటి దేవుని విశ్వాసులారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసిన ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ప్రత్యేకతని ఇక్కడ వివరించినట్లు మనం చూస్తున్నాం. దేవుని కుమారుణ్ణి నిరాకరించడం వల్ల కలిగే ఫలితాల్ని అనేక సాదృశ్యాల ద్వారానూ పదే పదే అందించిన హెచ్చరికల ద్వారాను యేసు యూదులకి వివరించాడు. అన్ని యుగాల్లోనూ తనను విమోచకుడిగా అంగీకరించని ప్రజలందరినీ ఈ మాటలలో హెచ్చరిస్తున్నాడు. ప్రతి హెచ్చరిక వారికి ఉద్దేశించింది. అపవిత్రపరచబడ్డ ఆలయం, అవిదే కుమారుడు, ముష్కరుడైన కాపులు, ధిక్కరించే నిర్మాకులు, ప్రతిబింబాలు ప్రతి పాపిలోనూ కనిపిస్తున్నాయి. పాపి పశ్చాత్తాపడే ప్రతి ఈవి ఇక్కడ ఛాయారూపంగా సూచించిన నాశనం అతడికి తప్పదు. ప్రిమిటి వాళ్ళు ఇక్కడ దేవుని కుమారుణ్ణి నిరాకరించి దేవాలయాన్ని పాడు చేయవారికి దేవుని యొక్క దీవెనలు అసలు కలవు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు ఆ దేవాలయం చూసినప్పుడు ఆయన ఎంతో విచారించాడు. ఆరాధించే స్థలంలో ఈ విధంగా వ్యాపారం జరుగుతుందనే బాధ ఆయనకి చాలా కాలం ఉండేది. ఇదివరకు కాలాలు మనం చూస్తే ప్రేమిటి వాళ్ళారా, ఎన్నో దేవాలయాలు నిర్మించారు దేవుని విశ్వాసులు, ఎన్నో విరాళాలు ప్రపంచంలో తీసుకొచ్చి అనేక స్థలాల్లో గ్రామాల్లో మరి సంఘాలు కట్టినప్పుడు ఈ దినాన సంఘాలు ఏ విధంగా ఉన్నాయి, వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ దేవాలయం ముందు మరి వారు పెంచుకున్న పెంపుడు గేదెల్ని పెడుతున్నారు, మరి పంటలో పండి ఒడ్లు తీసుకొచ్చి దేవాలయంలో పెడుతున్నారు, వారికున్న పంటలను అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ ఒక స్టోర్ రూమ్ లాగా వాడుతున్నారు. దేవుని యొక్క దేవాలయాన్ని నాశనం చేసే ఏ విశ్వాసీ లోకంలో జీవించినట్లు చరిత్రలో కూడా మనం చూస్తున్నాం. సో మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నాము, చదువుతున్నాము కాబట్టి ఆయన ఉద్దేశాన్ని మనం గమనించుకోవాలి. ఆయన ఉద్దేశాన్ని మనం ఎప్పుడైతే గమనించుకుంటామో మనకి ఏ లోటుపాటు లేకుండా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనకి చేయని ఉన్నారు. సో మనం ఇది నాన్న మన యొక్క హృదయం అనే దేవాలయాన్ని శుద్ధిపరుచుకొని మనం ఆరాధించే మరి ప్రార్థన స్థలానికి వెళ్ళినప్పుడు దాన్ని పాడు చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా దాన్ని మనము చూసుకుందాం. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన ఈ అంశం ఏమైనది, మళ్ళీ శుద్ధి చేసిన ఆలయం, ఆ దేవాలయాన్ని మనం ఎన్నడూ కూడా పాడు చేసే ప్రియులుగా మనము ఉండకూడదు. మనం దేవాలయాన్ని ఇప్పుడు కూడా బాగు చేయవారుగా మనం ఉండాలి. బాగు చేయకపోయినా పడలేదు కానీ దేవాలయాన్ని మనం పాడు మటికి చేయకూడదు. సో ఈ దినాన్న ఈ వాక్య సందేశాన్ని మనం జాగ్రత్తగా విని ఆయన రాజ్యంలో మనందరం కూడా వారసులు అవడానికి దేవుడు మనకి సహాయము దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిగిలిగా ప్రేమించిన మా ఘనమైన యెహోవా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మేము కూడా ప్రభువా మా యొక్క దేహాన్ని మేము శుద్ధిపరచుకుని మేము ఆరాధించే స్థలాన్ని బలపరుచుకుని ఎలవేళ కూడా తండ్రి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో మీరున్నారమే నమ్మి జాగ్రత్తగా పడి మా కుటుంబాల సహితం మీ చేతిలో ఉంచడానికి మీరు సాయం తెచ్చేమని. ప్రభా, ఎన్ని విషయాలు జరిగినప్పుడు తండ్రి మేము నీకు సాక్షులుగా జీవిస్తున్నామో అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి విరుచిన ప్రతిని బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని. వారి గృహాలను, వారి కుటుంబాలను, వారి పాడి పంటలను, వారికి ఇచ్చిన పశువులను, వారి స్థలాలను మీరు దీవించి ఆశీర్వదించి 30x, 60x, 100x మీరు ఫలింపజేసి నడిపించమని. ఈ దినదేవులు వారికి మీరు దయచేసి నీ కృపలో వారిని మీరు చూసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించి గనపరచునుగాక. ఆమేన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.
అత్యద్భుతాలు తూతి జోనులలో చేసిన చాలు, నీలో జరిగించిన అత్యద్భుతాలు తూతి జోనులలో చేసిన చాలు. వారు గోనెలు కట్టుకొని కూడిద పూసుకొని ఏనాడో మారు మనసు పొంది ఉండేవారు. ఒకనాటి పరిశుద్ధ పట్టణమా ఈనాటి నీరు తిరివరింపగలమా? యెరూషలేమా, ఒకనాటి పరిశుద్ధ పట్టణమా ఈ